గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు నిర్గమాకాండము 14:8-14 ఉన్నటువంటి వచనాల్ని మనం ధ్యానించుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి మీ వాక్యమును ధ్యానించుకునవాలని ఆశిస్తూ ఉండగా మీ యొక్క సన్నిధిని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా నుంచి మేము ధ్యానించవలసినటువంటి అంశములను క్షుణ్ణముగా ధ్యానించినట్లుగాను ప్రభువా, మీ మాటలకు మేము చెవియొగ్గినటువంటి వరముగా ఉంటూ మా బ్రతుకులను మేము సరిచేసుకుంటూ మీకు మా యొక్క హృదయములను సంపూర్తిగా లోబరుచుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 14:8-14 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకుండ్రి. ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేల, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ మనము చదువుకున్న వాక్య సందర్భం, దేవుడు మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద నాయకునిగా ఎంచుకున్న తర్వాత ఫరో యుద్ధకు పంపి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తనని ఆరాధించు నిమిత్తము పోనివ్వమని అడగటానికి పంపించాడు. అయితే ఫరో హృదయం కఠినం కావటం వలన ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 తెగుళ్లను ఒకదాని తర్వాత ఒకటి తాను ఎదుర్కొనటానికి ఫరో సిద్ధపడ్డాడు, కానీ వారిని మాత్రం పోనీయలేదు. అయితే చివరిగా దేవుడు ఐగుప్తులోని తొలిచూలు సంతానాన్ని హతం చేసిన తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను తన యొద్ద నుండి పోరిచ్చాడు. అయితే అప్పటి వరకు తన హృదయం కఠినపరచబడటం అనేటువంటిది ఇంకా చాలలేదన్నట్లుగా ఈ సమయంలో సైతం మరల తన సైన్యముతో, రథాలతో ఇశ్రాయేలు ప్రజలను వెనుక నుండి తరవటం మొదలుపెట్టి ఒక చోటికి వెళ్ళేటప్పటికీ వెళ్ళిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులను ఫరో కనుగొన్నాడు. ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు వెనుక నుండి తరుముతూ వస్తూ తమకు అతి సమీపంలో ఉన్నటువంటి ఫరో, అతని సైన్యాన్ని గమనించిన ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో ఏం చేశారు? ఆ తర్వాత దానికి ప్రతిస్పందనగా మోషే ఏమి చెప్పాడు అనేటువంటి ఈ రెండు విషయాలను గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. మొదటిది, తరుముతున్నటువంటి ఫరో అతని సైన్యాన్ని చూచినటువంటి ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు, దానికి ప్రతిస్పందనగా మోషే ప్రజలతో ఏ విధంగా స్పందించాడు, ఏమని చెప్పాడు అనేటువంటి రెండు విషయాలని గురించి మనం ఇక్కడ ఈ దినమందు మనము చూడబోతున్నాం. మన వాక్య భాగంలో 10-12 చూస్తే ఇలా రాయబడి ఉన్నది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుట మమ్మును రప్పించితివా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేల, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. ఇక్కడ పారిపోతూ సముద్రం దగ్గర దిగి ఉన్నటువంటి ఇస్రాయేలీయులు వెనుక నుండి తమను తరుముతున్నటువంటి ఐగుప్తీయులను చూచినప్పుడు వారికి ఏమి జరిగింది, దానితో వారు ఏమి చేశారు అనే విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. మొదటిగా వారు మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టినారని చెప్పబడుతూ ఉన్నది. వారు మిక్కిలి భయపడినారు. ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, వారు తమ దేవునిని ఆరాధించుకునేటువంటి నిమిత్తము ఫరో యొక్క చెర నుండి విడిపింపబడినటువంటి వారై, వారు బయటకు వెళ్ళి దేవునిని ఆరాధించుకునే నిమిత్తము తన యొద్ద నుండి ఫరో పంపించాడు. అయితే వారు వెళుతూ ఉన్నప్పుడు ఒక చోటికి వచ్చేటప్పటికి అక్కడ ముందు సముద్రము ఉన్నది. వారక్కడ రష్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఫరో హృదయం అనేటువంటిది కఠినపరచబడటం వలన మరలా అతడు తన సైన్యాన్ని తీసుకొని ఇస్రాయేల్ ప్రజలను వెనుక నుండి తరుముతూ వారు ఈ సముద్రము దగ్గర మజిలీ చేస్తూ ఉన్నప్పుడు వారిని సమీపించటం జరిగింది. ఆ సమయంలో వెనుకకు తిరిగినటువంటి ఇస్రాయేల్ ప్రజలు వారిని చూచి ఎంతో భయపడిపోయారు. ముందు చూస్తేనేమో సముద్రం, వెనక చూస్తేనేమో తరుముతూ వస్తున్నటువంటి ఫరో అతని సైన్యం. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే చాలా చాలా భయము వేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ ప్రజలకు కూడా 600,000 మంది ప్రజలు, వీరందరికీ కూడాను చాలా భయము వేసినది. అది ఏ వ్యక్తికైనా సరే మొట్టమొదటిగా జరిగేటువంటి రియాక్షన్ అయి ఉంటూ ఉంటుంది ఆ సమయంలో. దీనిని బట్టి వారంతా కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు ఏమి చేశారు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. మొదటగా వారు చేసినటువంటిది ఏమిటంటే దేవునికి ప్రార్థించినట్లుగా చెప్పబడుతూ ఉన్నది. భయములో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే దేవుడు ఉన్నాడని మనం నమ్మినట్లయితే వెంటనే దేవుని ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి నుండి మనల్ని విడిపించగలిగినటువంటిది ఇంకెవ్వరూ లేరు, దేవుడు మాత్రమే మనలను విడిపిస్తే విడిపిస్తాడు అని అనుకునే సమయంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అదే పనిని ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఇస్రాయేల్ ప్రజలు సైతం చేశారు. సరే, అంతవరకు బాగానే ఉంది. భయం అనేటువంటిది మనిషికి మనిషికి వ్యత్యాసంగా ఉంటూ ఉంటుంది. కొందరు మరీ ఎక్కువగా భయపడేటువంటి వారు ఉంటారు, కొందరు తక్కువగా భయపడేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇది వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ని బట్టి, ఇలా రకరకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉండేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది చాలా జటిలమైనటువంటిది గనుక, ప్రాణంతో ముడిపడి ఉన్నటువంటిది గనుక ఎవరైనా సరే భయపడేటువంటి వారుగా ఉంటారు. వారి యొక్క తీవ్రతలలో స్వల్పమైనటువంటి తేడాలు ఉన్నప్పటికీ అందరూ కూడా భయపడినటువంటి వారుగా ఉన్నారు. సరే, భయపడినటువంటి ఇస్రాయేల్ ప్రజలు మొదటగా దేవునికి ప్రార్థించారు. మరి ఎంతసేపు ప్రార్థించారో మనకైతే తెలియదు. అయితే కష్టంలో ఉన్నప్పుడు చేసేటువంటి ప్రార్థన మాత్రం సాధారణంగా హృదయాంతరంగం నుండి వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. యోనాను మనం చూసినప్పుడు యోనా బయట నుండి చేసినటువంటి ప్రార్థన ఒక రకంగా ఉన్నట్లయితే, తను సముద్రములో వేయబడినప్పుడు చేప యొక్క కడుపులో నుండి చేసినటువంటి ప్రార్థన అనేటువంటిది మరి ఒక రకమైనటువంటి ప్రార్థన. ఇదే విధంగా మన యొక్క స్వానుభవములో సహితము కొన్ని సమయాల్లో మనం చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది చాలా హృదయాంతరంగము నుండి వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, డాక్టర్స్ అంతా కూడా హోప్ లేదని చెప్పినప్పుడు మన గురించి కానీ, మనకు నిలవరలైనటువంటి వారిని గురించి కానీ ఆ మాటలు చెప్పినప్పుడు మనము హృదయాంతరంగము నుండి ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అప్పటి వరకు మన యొక్క ప్రార్థనలు అనేటువంటివి ఏదో మొక్కుబడిగా, రొటీన్గా చేసేటువంటివిగా ఉన్నప్పటికీ, కష్ట సమయాల్లో మనము చేసేటువంటి ప్రార్థనలు అనేటువంటివి సిన్సియర్గా చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే మనుషులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, మనము కష్టాల్లో చేసినటువంటి యొక్క ప్రార్థనలకు, మొక్కుబడులకు మనము కట్టుబడినటువంటి వారంగా ఉండము. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి అనేక మార్లు మనకున్నటువంటి కష్టం నుండి ఇరుకు నుండి ఇబ్బంది నుండి మనలను తప్పించి మనకున్నటువంటి వ్యాధి నుండి కానీ బాధ నుండి కానీ విడిపించిన తర్వాత మరలా మామూలుగానే మనము అయిపోతూ ఉంటాం. మరలా ప్రార్థనలు చేసేటువంటి వారంగా ఉండము. ఆ ప్రార్థనలు మనం చేసినప్పుడు మనము మొక్కుకున్నటువంటి మొక్కుబడులను తీర్చేటువంటి వారంగానూ ఉండము. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారంగా అయిపోతూ ఉంటాము. ఇది మానవునికి ఉండేటువంటి సహజమైనటువంటి గుణమై ఉంటూ ఉంటుంది. సాతానుడు ఈ యొక్క స్వభావాన్ని మనలో ఎక్కడో చోట ఉంచుతూనే ఉంటా ఉంటాడు. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినప్పటికీ, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ, దేవుడు ఎన్నిసార్లు మనలను కరుణించినప్పటికీ, ఈ యొక్క నేచర్ అనేటువంటిది మనుషులలో నుండి తొలగిపోయేటువంటిదిగా మాత్రము ఉండనే ఉండదు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. వారికి ఏదో ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెంటనే గుడికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారిని ప్రార్థనలు కోరేటువంటి వారుగాను, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ప్రార్థనలు కోరేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇరుకు ఇబ్బంది అనేటువంటిది సమస్య తీరిపోయిన తర్వాత వారు మరలా గుడికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. గుడి మానేస్తూ ఉంటారు. అంతకుముందు ఎలాగైతే వారు ఉండేవారు అదే రకమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు వారిని ఐగుప్తు చెర నుండి విడిపించే సమయంలో దేవుడు ఫరో విషయంలో ఏమేమి చేస్తూ వస్తున్నాడో ఒకటి కాదు ఏకంగా 10 తెగుళ్ళు, అవి కూడా అప్పటి వరకు ఎన్నడూ ఏ జనం విషయంలోనూ జరగనటువంటి విధంగా జరగటం అనేటువంటిది వారు కళ్ళారా చూస్తూ వస్తూ ఉన్నారు. అన్ని అద్భుతములు చూసి ఖచ్చితంగా దేవుడే తమ పక్షముగా ఉన్నాడని, ఆయనే తమ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ దినములలో నెరవేర్చబోతున్నాడని వారు నమ్మినప్పటికీ, వారు తమ యాత్రను ప్రారంభించి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారు ఊహించినటువంటి ఈ హఠాత్ పరిణామానికి కిన్నులైనటువంటి వారై విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు ఈ సమయంలో సహితము వారికి సహాయము చేయగలడా అనేటువంటి ఆ యొక్క అవిశ్వాసములోనికి వారు వెళ్ళిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఫరోకి ఫరో యొక్క ప్రజలకి 10 తెగుళ్ళు వారి మీదకి రావటం వీళ్ళు కళ్ళారా చూశారు. ఇస్రాయేల్ ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లలేదు, కానీ ఫరోకి ఫరో యొక్క ప్రజలకి అన్ని సందర్భాలలో నష్టం వాటిల్లినట్లుగా వీరు కళ్ళారా చూశారు. అయితే అన్ని చూసినటువంటి వారు విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉండవలసినది, కానీ వారు వెళ్ళిపోతున్నటువంటి యొక్క సమయంలో జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి వారిలో అవిశ్వాసం అనేటువంటిది వచ్చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. దానితో వీరంతా కూడాను అప్పటి వరకు దేవునికి ప్రార్థన చేసినటువంటి వారే, భయపడ్డారు. సరే, భయపడినటువంటి వారు దేవునికి ప్రార్థించారు, అంతవరకు బాగానే ఉంది. అయితే వెంటనే మోషేను నిందించడం అనేటువంటిది ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం అనేక సార్లు మన జీవితంలో మనకు ఎల్లవేళల మేలు జరగాలని, ఏ హాని మనకు కలగకూడదని ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. గుడికి వెళ్ళటం అనేటువంటిది, భక్తి విషయాల్లో పాలు పంపులు పొందటం అనేటువంటిది, ఇదంతా కూడాను మనము మనకు మేలు జరగాలని, మనకు ఏ హాని కలగకూడదని, చాలామంది వారికి ఏ విధమైనటువంటి పరీక్షలు సహితం రాకూడదని వారు ఈ విధంగా భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారు లేక విశ్వాసులైనటువంటి వారు విశ్వాసంతో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఆయన యందు విశ్వసించినటువంటి వారే ముందుకు వెళ్ళాలని ఆశించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. సరే, ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల విషయంలో మనం చూసినట్లయితే మిక్కిలి భయపడినటువంటి వారు ప్రార్థించారు. ప్రార్థించిన వెంటనే వారు చేస్తున్నటువంటిది ఏంటంటే తమకు ఎదురుగానున్నటువంటి నాయకుడు అయినటువంటి మోషేను నిందించటం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు మోషేకు 2 ప్రశ్నలు సంధించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది ఏంటంటే ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చటకు మమ్మను రప్పించితివా అనేటువంటిది. రెండవది ఏంటంటే మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఇట్లు చేయనేలా అని మోషేను ప్రశ్నించినటువంటి ప్రశ్న అనేటువంటిది. ఈ మాటల్ని మనం గమనించినట్లయితే వారికి ఎంత కోపం ఉన్నదో, ఎంత ఆగ్రహం ఉన్నదో, ఎంత నిరీక్షణ లేనటువంటి స్థితి వారిలో ఉన్నది అనేటువంటిది ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే వారు ఏం ప్రార్థన చేశారో మనకైతే తెలియదు, కానీ అక్కడ ప్రార్థన చేశారని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన ఏమి చేశారో మనకు తెలియదు, కానీ మోషేతో మాట్లాడేటువంటి మాటల్లో మాత్రము ఇక్కడ ప్రశ్నించినటువంటి రెండు ప్రశ్నల్లో మనకి వ్యంగ్యం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. కోపము, ఆగ్రహం, నిరీక్షణ లేనటువంటి స్థితి అనేటువంటిది కట్టలు తెంచుకొని వారి నుండి ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మనం చేసేటువంటి పొరపాట్లలో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనం ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తాము, అయితే మనము చుట్టూ ఉన్నటువంటి వారిని మాత్రము అర్థం చేసుకునేటువంటి విషయంలో తప్పు చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇక్కడ మోషేను దేవుడు ఎంచుకున్నాడని, వారి యొక్క పనులన్నీ కూడా ఆయన యొక్క ఆధ్వర్యములోనే జరిగిస్తూ ఉన్నాడని వీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. ఆ 10 తెగుళ్లను ఫరో మీదకిని, ఐగుప్తుల మీదకిని పంపినప్పుడు ఫరో అహరోన్లను ఉపయోగించుకున్నాడు దేవుడు. వారి ద్వారా ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు, వారితో దేవుడు ఉన్నాడని వీరు నమ్మినటువంటి తర్వాతే మోషే అహరోను మాటలకు లోబడి వారు ఈ విధముగా ఫరోను విడిచి దూరంగా యెహోవాను సేవించు నిమిత్తము ప్రయాణమై బయలుదేరారు. అయితే ఎంతో కాలం గడవక ముందే వారి యొక్క జీవితంలో మరో కష్టం ఇక్కడ ఎదురవుతూ ఉన్నది. వారు ఎన్నడూ ఊహించినటువంటిది కాదు ఇది. ఎందుకంటే 10 తెగుళ్లను పంపినప్పుడు ఆ 10 తెగుళ్లతో ఇక మళ్ళా ఫరో లేవలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తనకి ఇంక ఏ విధమైనటువంటి ధైర్యం లేదు. ఖచ్చితంగా దేవుడు మోషే అహరోనులతో ఉన్నాడు. వారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్ళగలము, మాకే ఆపద హాని సంభవించదు అనేటువంటి యొక్క ఉద్దేశం చేత వీరు బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో ఎంతో కాలం గడవక ముందే వెనుక నుండి ఫరో అతని సైన్యము వారిని మరోసారి వెంటాడుతున్నట్లుగా గమనించినటువంటి వీరు మోషేను నిలదీస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మానవుని యొక్క స్వభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటూ ఉంటుంది. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మన భయం కొద్దీ ఇంకా మనకి ఎవరు సహాయం చేసినా ఏమి సహాయం చేసినా సరే అది లిమిటెడ్గా ఉంటుంది. ఏమైనా కాపాడితే దేవుడే మనల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనము కొన్నిసార్లు ప్రార్థించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కానీ మనకి నాయకులుగా ఉన్నటువంటి వారిని మాత్రము మనము నిలదీసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవుడు వారిని ఎంచుకున్నాడని, దేవుడే వారిని నడిపిస్తున్నాడని తెలిసినప్పటికీ ఈ విధంగా మనం చేసేటువంటి పని అనేటువంటిది సరైనటువంటిదిగా ఉండదు. నిజమే, లోకంలో నాయకులైనటువంటి వారు అందరూ ఒకే విధముగా ప్రవర్తిస్తారని, అందరూ విశ్వాస పరిమాణంలో ఒక రకంగా ఉంటారని, వారు నడిపించేటువంటి నడిపింపులో ప్రజలను వారు స్వార్థం లేకుండా నడిపిస్తారని మనం చెప్పలేము. ఈ లోకంలో స్వార్థ పరులైనటువంటి నాయకులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి స్వార్థ ప్రయోజనములను వెతుకుతూ నాయకులుగా చెలామణవుతూ ముందుకు సాగేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని గురించి నేను మాట్లాడటలేదు. అయితే ఇక్కడ దేవుడు తప్పనిసరిగా వీరిని ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇస్రాయేలు ప్రజలు రూఢిగా తెలుసుకున్నటువంటి వారుగా ఉండినారు. వారి కళ్ళారా చూసినటువంటి విషయాలను బట్టి వారు ఈ యొక్క విషయాన్ని రూఢిపరుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే వారు వెళుతున్నటువంటి సమయంలో ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి ఏర్పడేటప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే మోషేను నిలదీస్తూ ఉన్నారు. కొంతమంది ప్రజలు దేవునిని సహితం విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మనుషులు పరిస్థితులు మారుతున్నప్పుడు రకరకములుగా బిహేవ్ చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మనుషులకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే వారి యొక్క పరిస్థితులను, వారికి ఉన్నటువంటి సిట్యుయేషన్ను ఇతరుల మీదకి నెట్టివేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంటే వారికి ఏ హాని జరిగినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ, నష్టం ఎదురైనప్పటికీ, ఇరుకులో ఇబ్బందిలో వారు వెళ్ళవలసి వచ్చినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి మనుషులలో ఎవరో ఒకరిని లేకపోతే కొందరిని నిందించేటువంటి స్థాయిలో ఉంటూ ఉంటారు. ఆదామవుల కథను మనం చూసినప్పుడు ఆదాము తన భార్యను బాధ్యురాలినిగా చేసి చెప్తా ఉన్నాడు. అవ్వను ప్రశ్నించినప్పుడు సర్పమును బాధ్యురాలినిగా చేసి చెప్తా ఉన్నది. కాబట్టి ఇది అనాది నుండి మనకు సంక్రమించినటువంటి లక్షణంగా మనము చూస్తూ ఉన్నాము. ఇతరులను బాధ్యులనుగా చేయటం అనేటువంటిది మనకి మనలను బాధ్యులంగా చేసుకునేటువంటి వారంగా చాలాసార్లు అనేక సార్లు ఉండము. మనము ప్రార్థనలోనికి వెళతాము, పరిస్థితులన్నీ గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. కానీ పరిస్థితులకు మనమే ఎంతవరకు కారణం అనేటువంటిది చూసుకునేటువంటి వారంగాను, దానిని సరిచేసుకుంటానికి ప్రయత్నించేటువంటి వారంగా ఉన్నాం. కానీ ఇతరులను బాధ్యులనుగా చేస్తూ ఆయన వలన ఇదంతా జరిగిందండి, ఆయన లేకపోయినట్లయితే ఇవన్నీ బాగానే ఉండేవండి అని ఎవరినో బాధ్యులనుగా చేస్తూ మనము తప్పించుకునేటువంటి ప్రయత్నము, అంటే మన యొక్క తప్పిదమ్మను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నమును అనేక మార్లు చేసేటువంటి వారంగా ఉంటుంటాము. ఇది సరైనటువంటిది కాదు. ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ఐగుప్తు ప్రజలు ఇస్రాయేలుల దేవుడే గొప్పవాడని చెప్పి వారిని తాము కోరినట్లు తమ దేవుని ఆరాధించుకునేందుకు అనుమతించి పంపివేసిన తర్వాత వారికి మీదట తమ ముందున్నటువంటి ప్రయాణములో ఫరోతో సమస్య కానీ ప్రయాణంలో తరచుగా ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ ఉండవని భావించారు ఇస్రాయేల్ ప్రజలు. మన విశ్వాస జీవితంలో అనేక మందికి ఉండేటువంటి అపోహ ఏమిటంటే, దేవుడు మనలను విడిపించి తన ప్రశస్త రక్తం ద్వారా కొని తన ముద్ర వేసిన తర్వాత, అంటే మనము మార్పు చెందిన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత మన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పరీక్షలు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఏవి రావు అనేటువంటి ఆ యొక్క తప్పైనటువంటి అభిప్రాయంలో ఉంటూ ఉంటారు. ఇది చాలామందికి ఉండేటువంటి ఒక తప్పైనటువంటి అభిప్రాయము. ఇది సరైనటువంటిది కాదు. దేవుని బిడ్డగా నీవు ఎంతకాలమైతే బ్రతుకుతావో అంతకాలము దేవుని యొక్క సన్నిధిలో నీవు నిలుచుండినటువంటి వాడవై, ఏ సమయంలోనైనా నీకు ఇంతవరకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్యల లాంటి సమస్యలు, లేకపోతే అంతకు మించినటువంటి మరిన్ని సమస్యలు సహితము నీవు ఎదుర్కొనవలసి ఉంటుందని, అందునిమిత్తమైన విశ్వాసమును ప్రయోగించేటువంటి వాడుగాను, దేవునిపై ఆధారపడేటువంటి వాడుగాను, ప్రార్థించేటువంటి వ్యక్తివిగాను ఉండవలసి ఉన్నదని నీవును నేనును మర్చిపోయేటువంటి వారంగా అనేక మార్లు ఉంటూ ఉంటాము. అన్యులైనటువంటి వారికి మనము సువార్త చెప్పేటప్పుడు వారేమంటుంటారంటే, అంతా విన్న తర్వాత మీ దేవుణ్ణి నమ్ముకుంటే మాకు ఏ మేలు కలుగుతుంది అని అడుగుతూ ఉంటారు. మేలు అని అడగటంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపు ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి, మా గేదెలు వృద్ధి చెందుతాయా, మాకున్న ధనధాన్యము వృద్ధి చెందుతుందా, మా పిల్లలు బాగా చదువుకునే అభివృద్ధిలోనికి వస్తారా, ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి బెనిఫిట్స్ని వారు మనసులో పెట్టుకుని అడుగుతూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా మనము ఎందుకు ఉండాలంటే, ఆయన మొదట మనలను ప్రేమించున్నాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే, తన కుమారుణ్ణి మన కొరకు అర్పించి ఆయన యొక్క రక్తమును బలిగా ఇవ్వటం ద్వారా మనలను మన పాపము నుండి విడిపించి ప్రశస్త రక్తం ద్వారా కడిగి శుద్ధులనుగా చేశాడు. ఇది నువ్వు విశ్వసించినటువంటి వాడవైతే దానిని బట్టి దేవుని నీవు ప్రేమిస్తూ ఆయనను వెంబడించేటువంటి వాడుగా ఉండాలి. అంతేగాని దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఆశీర్వదింపబడ్డాను, మంచిదే. దేవుని నమ్ముకున్నట్లయితే నువ్వు కొన్నిసార్లు ఆశీర్వదింపబడవచ్చును. అయితే కొన్నిసార్లు నువ్వు పరీక్షలు సహితము ఎదుర్కొనేటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. కొంతమందికి పరీక్షలు ఎక్కువగా రావచ్చును, కొంతమందికి తక్కువగా రావచ్చును. కానీ ప్రతి ఒక్కరూ పరీక్షలను తప్పనిసరిగా ఎదుర్కొనవలసి ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే, ఏమండి నేను గుడికి వచ్చిన దగ్గర నుంచి అండి నేను బాగా దీవింపబడ్డానండి, కాబట్టి కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యములో సహితము ఆయన ప్రజల విషయంలో ఆయన అది నిర్ణయించి ఉన్నాడు. నీవు దీవింపబడిన కొలది దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నీ యొక్క కానుకను సమర్పించుకునేటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. అయితే అదే సమయంలో దేవుడు నీ కానుకను ఆశించిన దానికంటే దేవుడు నీ యొక్క హృదయంలో మొదటి స్థానమును ఆశించేటువంటి వాడు అని మనము గుర్తుపెట్టుకునవలసి ఉంటుంది. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రవర్తిస్తున్నటువంటి తీరును మనం చూసినప్పుడు, విశ్వాసులు తమ క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళ్ళేటప్పుడు ప్రవర్తించేటువంటి తీరును, వేసేటువంటి తప్పటడుగులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇస్రాయేలీయులు ఏ విధంగానైతే విశ్వాసములో కృంగిపోయినటువంటి వారే, తామెంతో బాధపడుతూ చనిపోబోతున్నాము అనేటువంటి యొక్క ఉద్దేశము చేత మోషేతో మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలను మనం చూసినట్లయితే, వారు ఏ విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారో, విశ్వాసము లేనటువంటి స్థితిలో ఉన్నారో, దేవుడు తమ పట్ల చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి మేళ్లను ఏ విధంగా ఎంత టైంలో మర్చిపోయి ఉన్నారో అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నది. విశ్వాసలంగా మనము అనేక మార్లు విశ్వాసాన్ని సార్థకం చేసుకునవలసినటువంటి సమయాలలో, సందర్భాలలో ఒక ప్రక్క దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ పరిస్థితులను బట్టి చుట్టూ ఉన్నటువంటి వారిని నిందిస్తూ దేవుని యొక్క ఆశల నుండి, దేవుడు మనల నుండి ఆశించేటువంటి స్టాండర్డ్ నుండి మనము తొలగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు ప్రతి విధమైనటువంటి ఏ చిన్న అననుకూల పరిస్థితికైనా, కష్టానికైనా, నష్టానికైనా ఎదుటి వారిని బాధ్యులు కానటువంటి వారిని బాధ్యులుగా చేసేటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ఈ ప్రజలు మోషేను నిలదీసినప్పుడు మండిపడుతూ ప్రశ్నించటాన్ని మనము గుర్తిస్తున్నాం. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మోషేను నిందించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాము మోసపోయామే అని బాధపడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. చివరిగా మరల దాసత్వంలోనికి వెళ్ళిపోవటమే మంచిది అని ఆలోచించటం సహితం మనం ఇక్కడ వారి మాటలలో చూస్తూ ఉన్నాము. మనుషులు ధైర్యం చెడినప్పుడు, దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇక మరణమే మాకు గతి అని అనుకునేటువంటి సమయంలో ఈ విధమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ చేయటం అనేటువంటిది మనము చూడవచ్చు. మన యొక్క జీవితాల్లో మనము ఊహించినటువంటి పరిణామాల్ని మనం ఎదుర్కొనవలసి వచ్చినటువంటి సమయాల్లో మనము విశ్వాసంలో జారిపోయినటువంటి వారంగా అయిపోతూ ఉంటాము. ఎన్నడూ ఊహించలేదే ఈ విధంగా, నేను విశ్వాసిని కదా, దేవుడు నా పక్షంగా ఉండి నాకు ఎంతటి ప్రమాదం జరిగినా సరే ఆయన నా యొద్దకు వచ్చి నన్ను విడిపిస్తాడని, నాకు అండగా నిలుస్తాడని నేను భావించాను. అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడాను ఎందుకు ఇలా జరుగుతున్నది అని అన్ని సమయాల్లో మనం లేకపోయినప్పటికీ, మనము ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సందర్భాలలో ఉన్నప్పుడు, సమయాల్లో ఉన్నప్పుడు మనము సహితము అదే విధంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఆ సమయంలో విశ్వాసంలో పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, ఎవరైనా సరే అవిశ్వాసమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తమ ఇష్టం వచ్చినట్లుగా నోటిని కాసుకున్నటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. మనం మాట్లాడుతున్నటువంటి విషయాల్ని అందరూ వింటూ ఉన్నారే, ఈ మాటలు వారికి అడ్డుబండలైపోతాయే అని కూడా ఆలోచించుకోకుండా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. చిన్న చిన్న కష్టాలు, ఏదో పెద్ద పెద్ద కష్టాలు కాదు. ఇక్కడ ఇశ్రాయేలీలకు ఎదురైనటువంటి సిట్యుయేషన్ ఎటువంటిదంటే, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నటువంటి టైపులో ఉన్నటువంటి సమస్య ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మనకి ఇలాంటి సమస్యలు ఎన్నడూ ఎదురుపడినటువంటివిగా ఉండకపోవచ్చు. డైలీ మన జీవితంలో, రొటీన్ లైఫ్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఎప్పుడు ఎదుర్కొనవలసినటువంటి చిన్న చిన్న విషయాల్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము ధైర్యం చెడిపోయినటువంటి వారంగా, నా జీవితం ఇలా అయిపోయింది, దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రకంగా నేను అయిపోయాను అని మాట్లాడేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. వీరిలో కొంతమంది పెద్దలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు సహితము ఉండటం అనేటువంటిది కొన్నిసార్లు గమనార్హంగా ఉంటూ ఉంటుంది. వారి చుట్టూ ఉన్నటువంటి వారు, వారి మాటలు వినేటువంటి వారు, అప్పుడే విశ్వాసంలోనికి అన్యులుగా ఉండి వస్తున్నటువంటి వారు ఉన్నారే, వారు అభ్యంతరపరచబడతారే అనేటువంటి ఆ యొక్క జ్ఞానం సహితం వారు కోల్పోయినటువంటి వారే తమ ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి పరిస్థితి కాదు. ఐగుప్తులోనే వారు మోషేతో చెప్పిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మోషేను నిందించటం ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క మాటల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదం అని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా అని వారు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, తమకు చావు తప్పదని వారు హృదయంలో నిర్ధారించుకున్నప్పుడు, ఐగుప్తులో వారు మోషేతో ఏమని చెప్పారో ఆ మాటలను వీరు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో మేము ఆలోచించి నీతో చెప్పినటువంటిది ఆ దినము కరెక్టే, మేము చేసినటువంటిది ఆ దినమందు కేవలం తప్పు, మమ్ములను నీవు తప్పుదారి పట్టించేశావు అని అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ కేవలం మేము ఫరో దాసులంగా మాత్రమే ఉన్నాం, కానీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఫరో ఆగ్రహంతో మేము చంపబడబోతున్నాము, నువ్వు మాకేమన్నా అడ్డొస్తావా ఇప్పుడు, ఎందుకు మమ్మల్ని ఇలాగా వంచావు అని వారు ఫరోను నిలదీస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, నిరీక్షణను కోల్పోయినటువంటి వ్యక్తి, ఆత్మలో జారిపోయినటువంటి వ్యక్తి తాను గతంలో జరిగించినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏవైతే తాను అలా చేయటం అనేటువంటిది తప్పని గ్రహించి మార్పు చెందే సమయంలో వాటిని సరిచేసుకుని మారాడు, వాటిని సహితము ఇప్పుడు విశ్వాసం కోల్పోయినటువంటి సమయంలో కరెక్టే అని వాదించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నేను క్రైస్తవునిగా అవటమే నేను చేసినటువంటి తప్పండి అని మాట్లాడేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. సరే, వారు అలా మాట్లాడటానికి కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. మనుషులు ఒకవేళ కారణమై ఉండవచ్చునేమో, లేకపోతే కొన్ని పరిస్థితులు కారణమై ఉండొచ్చేమో. ఏది కారణమైనప్పటికీ కొంతమంది అలా మాట్లాడేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. ఇక్కడ ఇస్రాయేలీయులు సహితము అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము అక్కడ ఉండి మేము దాసులంగా బ్రతకటం అనేటువంటిది మాకు బాగానే ఉండింది. సరే, కష్టం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. సరే, ఆ విధంగానే మేము ఉంటామని చెప్పాం. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసావు. దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటిది దేశంలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడని నువ్వు చెప్పావు. అప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలను బట్టి మేము నీ మీద ఆధారపడ్డాము. అయితే ఈ దినమంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనమేమి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ఏమి వెళ్ళబోటం లేదు. ముందు చూస్తేనేమో సముద్రం కనపడుతుంది, వెనక చూస్తేనేమో ఫరో తన సైన్యంతో వస్తున్నాడు, మనల్ని చంపబోతున్నాడు. మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఇంకెక్కడ ఉన్నది? కాబట్టి మేము ఆ దినమందు చెప్పినదే కరెక్టు. మేము ఆ తర్వాత నిన్ను నమ్మి చేసినటువంటిది, నిన్ను నమ్మి ఇక్కడి వరకు రావటం అనేటువంటిది, ఆ విషయం ఉన్నదే, నిన్ను నమ్మి ఇక్కడి వరకు వచ్చినటువంటి విషయం ఉన్నది, అది మేము చేసినటువంటి తప్పు అని మోషేని ఇక్కడ ప్రజలు దెప్పిపడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చివరగా ఈ ప్రజలు ఏమంటున్నారంటే, కనీసం అప్పుడైనా తాము ఏమి చేస్తే మేలు అని వారు అనుకుంటున్నారు. ఆ విషయాన్ని చెప్తున్నారు. వారు ఏమి చేస్తే మేలు అని అనుకుంటున్నారంటే, ఆ వెనుక నుండి తరుముకుంటూ వస్తున్నటువంటి యొక్క ఫరోకు మరలా లోబడిపోయి చంపకుండా ప్రాధేయపడి అతని యొక్క దాసత్వంలోనికి మరలా వెళ్ళిపోవటమే మంచిది. అప్పుడే మేము కనీసం దాసులంగా ఉండి బ్రతకగలుగుతాము, లేనట్లయితే మేము చంపబడనై ఉన్నాము అనేటువంటి ఆ యొక్క భయం వాళ్ళలోనికి వచ్చేసి ఆ భయాన్నే ఇక్కడ మోషేతో తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. విశ్వాసంలో జారిపోయినటువంటి వ్యక్తి, దేవుణ్ణి విశ్వసించలేనటువంటి వ్యక్తి ఈ విధంగానే తయారవుతూ ఉంటాడు. సరే, ఇప్పటి వరకు మనం ఇస్రాయేలు ప్రజలు తాము తమ దేవునిని ఆరాధించే నిమిత్తం ఐగుప్తు నుండి ఫరో ద్వారా పంపివేయబడిన తర్వాత మరలా ఫరో హృదయం కఠినమైనప్పుడు అతడు తన సైన్యంతో ఇస్రాయేలు ప్రజలను వెంటాడుతూ వెనుక వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు గమనించినప్పుడు ఏం చేశారు వారు అనేటువంటి విషయాన్ని చూశాం. వారు మొట్టమొదటిగా మిక్కిలి భయపడినారు, వెంటనే ప్రార్థించారు. అయితే మోషేను దుయ్యబట్టడం అనేటువంటిది, నిందించటం అనేటువంటిది, అవిశ్వాసపు మాటలు పలకటం అనేటువంటివి ఇవన్నీ కూడా చేయటం మనం చూసాం. ఇక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 13-14 మనం చూసినట్లయితే అక్కడ మోషే వారి మాటలకు స్పందించి ఏమని చెప్తున్నాడు, ఆయన యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. 13-14 మనం చూసినట్లయితే ఏమని రాయబడినదంటే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఈ విషయాలను మనం చదివినప్పుడు ప్రజలు చేసిన దానికి మోషే ఎలా స్పందిస్తున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. మోషే ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, మొట్టమొదటిది వారిని భయపడవద్దు అని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 2, యెహోవా ఏమి చెయ్యనై ఉన్నాడు, అందువలన ఏమి జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక మూడవది ఏంటంటే, ప్రజలైనటువంటి వారు ఏమి చేయవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మూడు విషయాలు, భయపడవద్దు అనేటువంటిది, యహోవా ఏమి చేయబోతున్నాడు, అందువలన ఏమి జరగబోతున్నది అనేటువంటిది రెండవది. మూడవది, ప్రజలైనటువంటి మీరు చేయవలసినటువంటిది ఏమిటి సమయంలో అనేటువంటిది. మొదటగా మోషే మిక్కిలి భయపడినటువంటి ఇస్రాయేల్ ప్రజలను ధైర్యపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కొంతమంది ప్రజలు ఉంటారు, వారు ఎలాంటి వారంటే అసలే భయంగా ఉందంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంకా ధైర్యపరిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. చనిపోయినటువంటి గృహానికి వెళ్ళి వారిని ఇంకా దుఃఖపరిచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి ధైర్యం చెప్పేటువంటి వారుగా ఉండనే ఉండరు. ఇదే విధముగా మాకు ఆదరణ లేదు అని అనుకునేటువంటి వారి వద్దకు వెళ్ళి ఏమాత్రము ఆదరణకరమైనటువంటి విషయాలను పలకనటువంటి వారు వారిని మరింత మానసికంగాను ఇతర విషయాల్లో సహితము కృంగతీసేటువంటి వారుగా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే మోషే ఇక్కడ అలాంటి వాడుగా లేడు. ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి తాను విశ్వసించేటువంటి వాడుగా ఉంటాడు, అదే విధంగా తన చుట్టూ ఉన్నటువంటి వారు సహితము విశ్వసించాలని, దేవుని యందు నిరీక్షణ ఉంచాలని, దేవుడు గొప్ప కార్యాలను చేసేటువంటి వాడై ఉన్నాడని, ఆ జరిగించేటువంటిది మనం కాదు కానీ దేవుడే అని నమ్మేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అదే పనిని ఇక్కడ మోషే చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. రెండవదిగా, యెహోవా వారికి ఏమి చెయ్యబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మోషే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమి చెప్తున్నాడంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనై అన్నాడు. యుద్ధము అక్కడ జరగబోతున్నది అని వీరు కూడా పసిగట్టారు. అయితే ఆ యుద్ధములో ఏకపక్షంగా జరిగేటువంటి యుద్ధంగా ఉండనై ఉన్నది. ఎందుకంటే వెనుక నుండి వస్తున్నటువంటి ఆ యొక్క ఫరో తన యొక్క రథములతోనూ రౌతులతోనూ సైన్యముతోనూ వస్తూ ఉన్నాడు. వీరు ఏదో బాటసారులుగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నటువంటి మనుషులుగా ఉన్నారు. కాబట్టి అది ఫరో చేత చంపబడేటువంటి యుద్ధంగా ఉండబోతున్నది అని వారు అనుకున్నారు. అయితే మోషే ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మీ పక్షమున పోరాడనై ఉన్నాడు, ఆయన మీ యుద్ధాన్ని జరిగిస్తాడు. యెహోవా నేడు మీకు రక్షణను కలుగజేస్తాడు, ఆయన మీ పక్షంగా పోరాడతాడు, ఆయన మీకు విజయాన్ని కలుగజేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళు అసలే విశ్వాసములైనటువంటి వారిగా ఉన్నారు. అయితే తాను చెప్పేటువంటి మాటలు వీళ్ళకి ఎంతవరకు లోపలికి వెళ్ళినాయో మనకైతే తెలియదు. ఎందుకంటే వారికి విశ్వాసం అనేటువంటిది ఆ సమయంలో ఏమాత్రం లేదు. ముందు చూస్తేనేమో పరిస్థితులు సముద్రం కనపడుతుంది, వెనకాల నుండి చూస్తే తరుముకుని వస్తున్నటువంటి రథములు రౌతులు సైన్యం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు మీ మాటలు నమ్మి మేము వెర్రివారం అయిపోయాము, ఈ విధంగా ఇక్కడి వరకు నీ మాటలు నమ్మటం వల్లనే వచ్చాము, అయితే ఇప్పటికీ నువ్వు ఈ మాటలు మానలేదా, ఇంకా ఇదే మాటలు మాకు చెప్తున్నావా అని వాళ్ళలో ఎంతమంది అనుకున్నారో మరి మనకైతే తెలియదు. కానీ తాను చెప్పవలసినటువంటి ఆ మాటలను తాను చెప్తూ ఉన్నాడు మోషే. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో దేవుడే మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. మనము అనేక మార్లు కంగారు పడినటువంటి వారంగా, తత్తరిల్లినటువంటి వారంగా, మానసికంగా కృంగిపోయినటువంటి వారంగా ఉంటూ ఉంటాం మన పరిస్థితులను చూసుకొని. అయితే దేవుడే మన పక్షమున యుద్ధము చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దేవుడే మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నట్లయితే, దాని నుండి మనము ఆదరణను పొందవలసినటువంటి వారమై ఉంటూ ఉంటాము. విశ్వాసి యొక్క బ్రతుకులో ఇది ఎల్లకాలము జరిగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అనేకమైనటువంటి సిట్యుయేషన్స్ ద్వారా మనము వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి పరిస్థితిలోనూ మనము దేవునిపై ఆనుకునేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో దేవుడు మనము తగ్గి ఉండవలవని, మన యొక్క ఆత్మీయ అభివృద్ధి నిమిత్తము మనము తగ్గేలాగా చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అన్ని సందర్భాల్లోనూ మనమే అన్ని విషయాల్లోనూ పై చేయగలిగినటువంటి వారంగా ఉంటామని మనము ఎన్నడూ ఆశించేటువంటి వారంగా ఉండకూడదు. ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి పరీక్షలు మనకు కొన్ని విషయాలను నేర్పించే నిమిత్తమై వస్తూ ఉంటాయి. ఆ విషయాలు మనము నేర్చుకునవలసినటువంటి వారమై ఉంటూ ఉంటాము. అలా నేర్చుకొనకుండగా ఆ సమయంలో సహితము దేవుడు మన పక్షముగా వచ్చి ఆయన ఎదుటి వారిని సమరించేయాలని నువ్వు అనుకునేటువంటి వాడు కొన్నట్లయితే కేవలము బుద్ధిశూన్యుడవు నువ్వు. కాబట్టి దేవుడు మన ముందున్నటువంటి ఆ యొక్క మార్గాన్ని నిర్ణయించేటువంటి వాడు ఆయన అయి ఉంటాడు. ఈ మార్గంలో ఇరుకులు అనేటువంటివి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కొండలు అనేటువంటివి ఉంటాయి, లోయలు అనేటువంటివి అందరికీ ఉంటాయి, నీకు ఒక్కడికే కాదు. కాబట్టి వీటి ద్వారా మనం వెళ్ళేటప్పుడు దేవుడు మనకు నేర్పించేటువంటి వాటిని మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. మనకిచ్చేటువంటి విజయాల్ని మనం స్వీకరించేటువంటి వారంగా, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా మనం ఉండవలసి ఉంటుంది. మూడవది ఏంటంటే, మోషే చెప్పినటువంటి విషయము ఇశ్రాయేలు ప్రజలుగా వారు చేయవలసినటువంటిది ఏమిటని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఊరకయ్యే నిలుచుండి చూడండి అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. మీరు చేయాల్సింది ఈ సమయంలో ఏమై ఉన్నదంటే, కేవలం నిలబడి చూడండి అయ్యా, దేవుడు మీ పక్షంగా మీ కార్యాలని జరిగించబోతున్నాడు, ఆయనే యుద్ధం చేయబోతున్నాడు, ఆయనే విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే మీరు చేయాల్సిందల్లా కేవలము నిలబడి అక్కడ చూడండి, ఆయన చేసేటువంటి యుద్ధం ఎలా జరుగుతుందో, ఆ యుద్ధాన్ని బట్టి మీకు విజయం ఎలా వస్తుంది అనేటువంటిది చూడండి, అదొకటే మీరు చేయాల్సింది అనేటువంటిది మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము ఎంతో కంగారు పడిపోయినటువంటి వారమై, మనము మానసికంగా కృంగిపోయినటువంటి వారమై ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి మనము గమనించుకున్నటువంటి విషయము ఏమై ఉంటుందంటే, దేవుడే మన పక్షంగా ఉండి మన యొక్క సమస్యలను తీర్చేటప్పుడు అనేక మార్లు ఆయన మనము కేవలము నిలుచుండి చూడాలని ఆశించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన యొక్క విశ్వాస్యతను మనకు తెలియపరిచేటువంటి ఆ విధమును మనము చూడాలని, ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని, ఆయనను మనం స్తుతించాలని మాత్రమే ఆయన ఆశించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. అయితే మనమేమనుకుంటూ ఉంటామంటే, అక్కడున్న పరిస్థితి అంతా కూడా మనకు మనమే చక్కబెట్టుకోవాలేమో అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత మా దగ్గర కావలసినటువంటి ఆయుధములు లేవి, మా యొద్ద కావలసినటువంటి రథములు లేవి, ఆ ఎదుటి వారికి ఉన్నటువంటి సైన్యములు మా యొద్ద ఏమీ లేవి, ఇక్కడ మేమంతా చూస్తే పశువులతో వెళుతున్నటువంటి వారంగా ఉన్నాము, మాకేదో కొద్ది పిండి అది ఏదన్నా ఉంటే ఉండి ఉండవచ్చునేమో, అంతేగాని యుద్ధం చేయగలిగినటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఎవరి వద్ద లేవే అని మనం భయపడేటువంటి వారంగా ఉంటాము. కానీ దేవుడు తానే యుద్ధం చేయదలుచుకున్నప్పుడు, తనే మన పక్షంగా యుద్ధం చేసేటప్పుడు ఆయనకి యుద్ధ సామగ్రిని మనమేదో తయారు చేసి ఇచ్చేటువంటి వారంగా ఉండము. కానీ మనం చేయవలసింది ఏంటంటే, కేవలము నిలబడి చూసేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. విశ్వాస జీవితంలో సహితము మా అనేక మార్లు మనము ఈ విషయాన్ని నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి, ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి, మన హృదయాన్ని దేవునితో సరిచేసుకుని చక్కబెట్టుకుని దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థిస్తున్నటువంటి వారంగా ఉన్నట్లయితే అనేక మార్లు దేవుడే మన కార్యములను సరిచేసేటువంటి వాడిగా, చక్కబెట్టేటువంటి వాడిగా, మన పక్షంగా పోరాటాన్ని జరిగించేటువంటి వాడిగా ఆయన ఉండనై ఉన్నాడు. ఈ 13-14 వచనాలని మనం చూసినప్పుడు మనకు మోషే యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది, మోషే ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది, ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది. మోషే గురించి మనము చూసినప్పుడు ఎక్కడైనా నాయకునికి బాధ్యత అనేటువంటిది ఉంటుందని మనకు తెలుసు. మామూలుగా ఉండేటువంటి సభ్యుల కన్నా నాయకునికి బాధ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు దాదాపు 600,000 మంది ఉన్నారు. వారికి నాయకుడైనటువంటి మోషేకు అక్కడి ప్రజలకు ఎదురైనటువంటి పరిస్థితే ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అది కూడా నాయకుని స్థాయిలో ఉన్నటువంటి వానిగా మోషేకు అది ఎదురైంది. కానీ మోషే చెక్కు చేదినటువంటి వాడిగా మనకెక్కడా తన మాటల్లో కనిపించదు. ఇస్రాయేల్ ప్రజలు తనను వచ్చి దెప్పి పొడుస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, తనను ఏం చేస్తారో అనేటువంటి యొక్క సమయము సందర్భం అక్కడ ఎదురైనప్పుడు మోషే చెక్కు చేదినటువంటి వాడుగా లేడు, గాని దేవుని మీద ఆనుకున్నటువంటి వాడుగాను ధైర్యంగాను ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. అంతమంది ఒకేసారి ఎదురు తిరిగారంటే మనము అక్కడ ఉండకుండా పారిపోయేటువంటి వారంగాను, మనల్ని మనము చంపేసుకునేటువంటి వారంగాను ఉండేటువంటి పరిస్థితి అది. అయితే ఆ పరిస్థితిలో సహితము తాను ధైర్యంగా ఉంటూ అంతమందికి ఒకేసారి ధైర్యం చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ తర్వాత ఆ దినము జరగబోతున్నటువంటి వాటిని ముందుగానే ఆత్మలో ఎరిగినటువంటి వాడుగా తాను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ దినమందే దేవుడు వారికి విజయాన్ని కలుగజేయబోతూ ఉన్నాడు, రక్షణను కలుగజేయబోతూ ఉన్నాడు, ఆయనే వారి పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు అనేటువంటి విషయాల్ని అప్పటి వరకు జరగలేదు, జరగబోతున్న విషయాలే. కాబట్టి ముందుగానే ఆత్మలో ఎరిగినటువంటి వాడుగా నాయకునిగా తనకుండవలసినటువంటి యొక్క లక్షణములు పూర్తిగా తనలో ఉన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఆత్మతో నిండినటువంటి నాయకులైనటువంటి వారు, దేవునితో సంబంధం కలిగినటువంటి నాయకులైనటువంటి వారు, విశ్వాసములో ముందుగానే జరగనయ్యున్నటువంటి విషయాలను తెలుసుకున్నటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు ప్రవచించేటువంటి వారై ఉంటూ ఉంటారు. వారు భయపడేటువంటి వారుగా ఉండరు. ఇక్కడ మోషే తనకున్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని విశ్వాసాన్ని తన దేవుని నుండి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక ప్రజల విషయానికి మనం వచ్చినట్లయితే వారు ఏమేమి చేశారో ఇప్పటికే మనం చూశాం. మిక్కిలి భయపడినటువంటి వారుగా దేవునికి వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూశాం. అయితే అదే సమయంలో ఎదురుగానున్న మోషేను మాత్రం నిందించి తమ పరిస్థితికి బాధ్యునిగా ఆయనను చేస్తున్నట్లుగా మనం చూశాం. అయితే ఇంతకీ వారు చేయవలసినటువంటిది ఆ సమయంలో ఏమిటి అనేటువంటిది మోషే వారికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, అప్పటి వరకు దేవుడు తమ పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆ సమయంలో సహితము ఊరికే ఉండి దేవుడు చేయబోయేటువంటి మరో కని విని ఎరుగినటువంటి ఆశ్చర్య కార్యాన్ని వారు చూడటమే, అది మాత్రమే వారు చేయవలసినది. కేవలము నిలబడండి, చూడండి, అది మాత్రమే మీరు చేయవలసింది అని మోషే క్లియర్గా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అంత విశ్వాసము వారి దగ్గర లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము అయితే మోషేలాగా ఉండగలము, లేకపోతే ప్రజలలాగా ఉండగలము. మనకు సాధారణంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు అనేటువంటివి సావో రేవో అనేటువంటి ఆ పరిస్థితులు ఎదురు కావు, కానీ చిన్న చిన్న పరిస్థితులలో మనము దేవుణ్ణి విడిచిపెట్టేసేటువంటి వారంగాను, విశ్వాసాన్ని పక్కకు పెట్టేసేటువంటి వారంగాను, మన ఇష్టానుసారంగా ఇదివరకు మనము చేసినటువంటి అలవాట్ల చొప్పున, ఆచారాల చొప్పున దేవునిని మనము అంగీకరించినప్పుడు, మనము అవలంబించినటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్ ప్రకారము, ఆచారాల ప్రకారము వెళ్ళేటువంటి వారంగా అనేక మార్లు మనము ఉంటూ ఉంటాము. దానికి మనలను మనము సమర్థించుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఎవరు చూడకుండా చేసేటువంటి వారంగా, వేషధారణ బ్రతుకు మనం బ్రతికేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. ఈ దినమందు మనము చూసినటువంటిది మోషే ఎలా ఉన్నాడు, ఆయన యొక్క విశ్వాసం ఎట్టి ఎలా ఉన్నది, ప్రజలు ఎలా ఉన్నారు, వారు ఎన్ని చూశారు, ఏం చేశారు, అయితే వారి యొక్క విశ్వాసం మెట్టి అనేటువంటిది ఎలా ఉన్నది. సమస్యలు వచ్చినప్పుడు కదిలినటువంటి వారుగా ప్రజలు ఉన్నట్లయితే, ఏమాత్రము చలనము లేనటువంటి వాడుగా ధైర్యంగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభు నుండి మోషే పొందినట్లుగా మనం చూస్తున్నాము. మనం ఎలా ఉంటున్నాము? మనము మోషే ఎలాగైనా ఉండగలము, లేకపోతే ప్రజల వలన ఉండగలము. కాబట్టి ఈ యొక్క ఎంపిక అనేటువంటిది దేని మీద ఆధారపడుతుందంటే, నీకుండేటువంటి విశ్వాసపు మెట్టు మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనము సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం, దేవునిపై ఆధారపడేటువంటి వారంగా ఉంటున్నామా, ఊరకినే నిలుచుండి చూడవలసినటువంటి సమయములో మనము కంగారు పడిపోయినటువంటి వారంగాను, భీతి చెందినటువంటి వారంగాను ఉంటూ, మనము గతంలో విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క జీవితమే బెటర్ అని చెప్పేటువంటి ఆ యొక్క స్థాయిలోనికి మనం దిగజారిపోయేటువంటి వారంగా ఉంటున్నామా, మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడుమైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడినందుకు, మీ వాక్యము ద్వారా కొన్ని విషయములను మేము ధ్యానించున్నట్లుగా మాకు సహాయం చేసినందుకు మీ పాదములకు వందనములు. ప్రభువా, మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆత్మలో తెప్పరిల్లేటువంటి వారంగా ఉండగలిగినట్లుగా, మీ యొక్క ఘనమైనటువంటి శక్తి కలిగినటువంటి మాటలను మా యొక్క హృదయాంతరంగములో నిలిపి, ఆ మాటల చొప్పున మా యొక్క బ్రతుకులను మేము సరిచేసుకుని సరిదిద్దుకునేటువంటి వారినిగా చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.